లోపల గాఢంగా నిద్రపోతున్నాడు. ఆ సమయంలో కాళీయుడు వాడు ఉలిక్కిపడ్డాడు. ఉలిక్కిపడి కళ్ళతో పైకి చూశాడు. వాడు ఆశ్చర్యపోయాట, ఎవడి ఇతడు? గట్టిగా 6 ఏళ్ళు ఉన్నాయి కుర్రాడికి. 6 సంవత్సరాల బాలుడు జంకు గొంకు లేకుండా విషంతో కూడిన ఈ మడుగులోకి దూకాడు. ఇంతకు పూర్వం ఈ మడుగులోకి ఎవరైనా అడుగు పెట్టారా, తక్షణం నా విషం వల్ల బూడిదైపోయేవారు. దూడలు కానీ పిల్లలు కానీ పక్షులు కానీ జంతువులు కానీ ఈ మడుగులోంచి వచ్చే గాలి పీలిస్తేనే చచ్చిపోతారే. అటువంటిది నీళ్లల్లో దూకడమే కాక బ్రతకడమే కాక నీళ్లల్లో ఈత్తున్నాడు వీడు. వీడెవడో సామాన్యుడు కాదు, వీడంతం చూస్తాను. ఇప్పుడే వెళ్ళి వాడిని కాటు వేసి వాడిని భస్మం చేసి కాళీయునికి కోపం వస్తే ఇలా ఉంటుందా అని లోకమంతా వణికిపోయేలా చేస్తాను అని అమాంతంగా నీటిలోంచి పైకొచ్చాడు. వాడికి 105 పడగలు ఉండేవి. ఏకంగా 105 పడగలు, 105. ఈ 105 పడగలు ఎత్తుకుని నల్లని శరీరంతో ఉన్న కాళీయుడు పైకొచ్చాడు. కాళీయుడు కృష్ణ సర్పం, ఆదిశేషుళ్ళ తెల్లగా ఉండడు. ఈ నల్లత్రాచు గారు పైకొచ్చారు. అమాంతంగా వచ్చి బుస్సును మీదకొచ్చి కృష్ణుడిని 105 పడగలతో కాటు వేశాడు. కాటు వేయడమే కాకుండా మళ్ళీ వచ్చి కృష్ణుడి చుట్టూ తన శరీరాన్ని చుట్టబెట్టి గట్టిగా నొక్కి పైన పడగలు పట్టాడట. ఇప్పుడు కృష్ణుడు ఏమనుకున్నాడు, ఈ కాళీయుడు నన్ను చుట్టేశాడు, కాసేపు ఈ పడగల్లో గొడుక్ కింద ఉందాం, పడగల గొడుక్ కింద ఉంటాను, వాడి చుట్టల్లో చిక్కుకుపోయి ఉంటాను, నా పరాక్రమం చూపించను. చాలా కాలం నుంచి నాకు ఈ గోపాలకుల మీద, ఆవుల మీద, దూడల మీద, మా తల్లిదండ్రుల మీద ఓ చిన్న అవిశ్వాసం ఉన్నది. ఏమిటా, కాస్త నిజంగా వీళ్ళకి భక్తి ఉందా లేదా? మా అమ్మకి నాన్నకి, ఇక్కడున్న గోపాలకులకి, నాతో ఆడుకుంటున్న పిల్లలకి, నా చుట్టూ తిరుగుతున్న ఆవులకి దూడలకి, వీటికి నిజంగా నా మీద ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉంటే నా కోసం ఏం చేస్తారు వీళ్ళు? ఇది పరీక్షించడానికి ఇప్పుడు సమయం వచ్చింది అనుకుని ఆయన పాము తననిలా నడుం చుట్టూతో తన శరీరంతో చుట్టేసి పైన పడగలు పెట్టి ఉండగా ఆ లోపల తలకాయ వాల్చి ఏదో స్పృహ తప్పిపోయిన వాళ్ళేగా ప్రాణం పోయిన వాళ్ళే నటించడం మొదలుపెట్టాట తల వాల్చి, కేవలం వీళ్ళని పరీక్షించడానికి. ఇప్పుడు నేను చచ్చిపోయినట్టు నటిస్తే వీళ్ళు నన్ను రక్షించడానికి ఏం చేస్తారు? అసలు వీళ్ళకి నిజంగా నా మీద భక్తి ఉందా, ప్రేమ ఉందా లేదా అని కాసేపు సొమ్మసిల్లినట్టు తల వాల్చి కిక్కును మనకుండా ఉండిపోయాడు కొంటికృష్ణుడు. ఆయన ఎలాంటి పరీక్షలైనా చేస్తాడు పాపం. ఇంకేముంది, ఎప్పుడైతే కృష్ణుడు ఆ పాము చుట్టల్లో ఉండిపోయాడో కదలకుండా ఒడ్డు మీద ఉన్న దూడలు అంబా అంబా అని అరిచి కింద పడిపోయాట, అవి సొల్లిపోయాయట పాపం. ఇక దూడలు పడిపోగానే పిల్లలు కూడా గుండెలు బాదుకుని ఏం చేయలేక ఏడుస్తూ కూర్చున్నారు. నీళ్లలో దూకలేరు, భయం, దూకుదామంటే కృష్ణుడిని రక్షించలేరు. కానీ కృష్ణుడు లేకుండా వెనక్కి వెళ్ళలేక ఏడుస్తూ కృష్ణ కృష్ణ ఏమైపోయావు అంటూ వాళ్ళు ఏడ్చారట. సరిగ్గా ఆ సమయంలో బృందావనంలో వంట చేసుకుంటోంది యశోద. వెంటనే యశోదాదేవికి కుడికన్ను అదిరింది, కుడి చెయ్యి అదిరింది, కుడికాలు అదిరింది. ఆడవాళ్ళకి కుడివైపు, మగవాళ్ళకి ఎడమవైపు అదిరితే అపశకునం. అందుకనే ఆ తల్లి కంగారు వచ్చింది. వెంటనే నందుని పిలిచింది. ఏమండో అంది. ఆయన వచ్చి ఏమిటో ఇంతకటి నుంచి ఎడంకాలు, ఎడం చెయ్యి, ఎడంకన్ను అదురుతున్నాయి యశోద, నాకు భయంగా ఉందన్నట్ట. నీకు అలా ఉంది, నాకు కుడివైపు అదురుతున్నాయి అనగా మొత్తం రేపల్లెలో వాళ్ళంతా వచ్చి బృందావనం వాళ్ళంతా ఆడవాళ్ళందరికీ కుడి, మగవాళ్ళకి ఎడమ అదురుతున్నాయి, ఏదో ప్రమాదం వాటిల్లింది బాబోయ్ అన్నారట. ఇంకెందుకు వచ్చింది? బలరాముడు లేకుండా ఒంటరిగా ఇవాళ కృష్ణుడు వెళ్ళాడు. అక్కడ కృష్ణుడు అసలే దుందుడుకు, ఏం చేశాడో ఏమిటో అందరం కృష్ణుడు వెతుక్కుంటూ వెడదామనుకుంటూ బయలుదేరారట. కృష్ణుడు ఎక్కడున్నాడో ఎలా వెతికి పట్టుకోవటం? కృష్ణుడు నడుస్తున్నప్పుడు ఆయన అరికాలి కింద ఉన్న శంఖం, చక్రం, గద, పద్మం అవి ఇసుకలో గుర్తుల కింద కనబడతాయి. కాబట్టి కృష్ణుడి యొక్క పాద చిహ్నములను వాళ్ళు కనిపెట్టేశారు. ఓహో, ఇదిగో ఈ శంఖ చక్రాలు ఉన్న పాదములు కృష్ణుడివి, అంటే కృష్ణుడు ఇలా వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు అని ఆ అడుగుజాడను అనుసరించి బలరాముడు, నందుడు, యశోద, రోహిణి, తక్కిన గోపాలకులు, గోవులు అందరూ కాళీంది దగ్గరకు వచ్చారు. దూరం నుంచే యమునా నది, ఆ యమునా నది మధ్యలో కృష్ణుడు, కృష్ణుణ్ణి చుట్టబెట్టుకుని ఉన్న కాళీయుడు, కృష్ణుడు తలకాయ వాల్చి సొమ్మసిల్లినట్టుండడం ఇవన్నీ కనబడ్డాయి. ఇంకా యశోద గుండెలు బాధేసుకుంది. నేను బతకను, రోహిణి నేను బతకను, ఏమండో నేను బతకను బాబోయే, మన అబ్బాయి చచ్చిపోయాడని గుండెలు బాదుకుని ఏడుస్తూ అదేమన్న కృష్ణుని కర్రచ్చి
అంతట పోక భుజంగమంబు దుర్మదమునమేన జుట్టుకొని మానకయున్నది ఇంక ఏమి చేయుదము ఎటు చొత్తము ఏ పురుషులోపు దురీయకి నడ్డ పెట్ట ఎయ్యది సదుపాయమంతు చనిరి ఆర్తరవంబుల తూలి గోపకుల్. అయ్యో, మన కృష్ణుడిని కరిచి అక్కడితో విడిచిపెట్టక ఆయన శరీరము చుట్టూతా తన పాము చుట్టలతో చుట్టేసింది ఈ కాళీయుడు, పరమదుర్మార్గుడు ఈ కాళీయుడు. ఎన్నో లక్షల మంది జీవుల ప్రాణాలు తీశాడు, ఇప్పుడు కృష్ణుడు చుట్టబెట్టుకుని ఉన్నాడు. కృష్ణుడేమో శరీరంలో ప్రాణం ఉందో లేదో తెలియనట్టుగా సొమ్మసిల్లి ఉన్నాడు. ఈ పాము చుట్టల మధ్యలో ఉన్న కృష్ణుడికి ప్రాణం ఉందా లేదా, అసలు ఊపిరి ఆడుతుందో లేదో తెలియటం లేదు. దగ్గర కడదామంటే అగాధం మడుగు, పైగా పాము. ఇప్పుడు ఏం చెయ్యటం, ఇప్పుడు మనకు ఉపాయం ఏమిటి అంటూ అందరూ ఆర్తరవంతో కృష్ణ 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 అన్నారట. ఇంతలో యశోదంది, నాయన ఆ పాము మమ్మల్ని కాటేయక నిన్నెందుకు కాటేసిందిరా, మమ్మల్ని పాము కాటేస్తే నువ్వు చూపులతో బతికించేవాడివి, కానీ నిన్ను మేము రక్షించలేము, దురదృష్ట జీవులం మేము. మాకు కష్టం వచ్చినప్పుడల్లా నువ్వు నీ ప్రాణాలు అడ్డుపెట్టి రక్షించావు, నీకు ప్రాణాపాయం వస్తే మేము ఏ సాయం చేయలేకపోతున్నాం, మా దురదృష్ట జీవితాన్ని మమ్మల్ని మేమే నిందించుకుంటున్నామని కొందరు అన్నారు. ఇంతలో యశోద మాత్రం, నా కుర్రాడు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, నేను నీళ్లలో దూకి చచ్చిపోతాను, నా కొడుకు లేకపోతే ఉండను అని అమాంతంగా మడుగులో దూకబోయింది. అప్పుడు పక్కవాడు చచ్చక తల్లిలో చచ్చకని ఆవిడ వెనక్కి లాగి గట్టిగా బంధించేశారట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దూకడానికి సిద్ధమవడం, ఇంకోటి వచ్చి వెనక్కి లాగడం, నేను దూకుతానన్న వాళ్ళన్నా ఇంకోటి వచ్చి నడుము పట్టుకులు అవుతున్నారట. దూకేవాళ్ళు వెనక్కి లాగేవాళ్ళు, దూకేవాళ్ళు వెనక్కి లాగేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, తలమొత్తుకునేవాళ్ళు. ఈ గందరగోళం చూసి ఒక్క బలరాముడు మాత్రం ఓ చెట్టు కింద నిలబడి నవ్వేట, వీడకొండు మండిపోయింది. మా పిల్లాడేమో అక్కడ నానాయాత్ర పడుతూ ఉంటే నువ్వు నవ్వుతావేం బలరామ అంటే అదంతా నాటకం అమ్మా, ఆయన్ని ఈ పాము ఏం చేస్తుంది అన్నట్ట. ఒక్క బలరాముడికి మాత్రమే స్వామి గురించి తెలుసు గనక. వారి భంగి ఎరుంగ నివారై దుఃఖించుచుంట కనియును వారింపడయ్యే రాముడు వారల హరిలా వెరుంగువాడై యునృప. వీళ్ళంతా అలా కృష్ణుడి కోసం ఏడుస్తున్నా ఆయన ఏం పట్టించుకోకుండా దూరంగా నవ్వుకుంటూ కూర్చున్నాడు. ఎందుకని, శ్రీకృష్ణుడి యొక్క మహామహిమ ఎరిగినవాడు గనక. ఇంతలో కృష్ణుడు కాసేపు చూశాడు, పర్వాలేదు వీళ్ళందరికీ నేనంటే చాలా ప్రాణం ప్రేమ, నా కోసం మా అమ్మ నీళ్లలో దూకాలనుకుంది, మా నాన్న దూకాలనుకున్నాడు, మా వాళ్ళంతా చచ్చిపోతాం దూకుతున్నారు, పక్కవాళ్ళు లేకపోతే నిజంగా దూకేవాళ్ళే, కాబట్టి వీరందరికీ చిత్తశుద్ధి ఉన్నది, మనస్సులో నేనంటే ప్రేమ ఉన్నది, ఇంక ఇంతకంటే ఎక్కువ పరీక్షించకూడదనుకుని ఒక్కసారి ఆయన హుమ్మని శరీరం అలా పెంచాడు. పెంచడంతో ఆ పాము శరీరం రబ్బరు సాగినట్టు సాగిపోయి పెట్టిల్లు అనే శబ్దంతో వాడు వదిలేశాడు కృష్ణుడిని తట్టుకోలేక. గట్టిగా ఇలా లాగేస్తే పాము శరీరాన్ని ఏమవుతుంది, తట్టుకోలేక బాధ, వాడు వదిలిపెట్టి, ఓరి కృష్ణ చచ్చిపోయావు అనుకున్నాం, అంతలోనే ఎంత శరీరం పెంచుతావా అని మళ్ళీ మీదకొచ్చి కాటు అయిపోయాడు. ఈసారి కాటు వేయడానికి మీదకొస్తున్న కాళీయుణ్ణి తోకపుచ్చుకుని, నేనేదో చిన్న పూలమాల గిరగిరా గిరగిరా తిప్పినట్టుగా వాడిని గిర్రం తిప్పి కిలోమీటర్ దూరం విసిరేసేట. అక్కడ దూరంగా పడి మళ్ళీ ఎదుకుంటూ మీదకొచ్చాడు. మళ్ళీ ఆ జగజ్జెట్టి రెట్టించిన పరాక్రమంతో తోక పుచ్చుకుని గిర్ర గిర్ర తిప్పి విసిరేశాడు. మళ్ళీ వాడు మీదకొచ్చాట. ఈసారి తోక పుచ్చుకుని ఎగిరి 105 పడగలున్నాయిగా కాళీయుడికి, ఆ పడగల మీదకు దూకాడు ఆయన. ఇక ఈ పడగల మీదకి వెళ్ళి నృత్యం ప్రారంభించాడు ఆయన. ఆట కావాలా మీకు, పాట కావాలా అని. ఈ 105 పడగల్లో ఒక్కొక్క పడగ మీద ఒక్కొక్క మణి ఉన్నదట. ఈ పాములు సామాన్యమైన పాములు కావు, నాగలోక పాములు కదా. అందులో ఒక పడగ మీద ఏమో ఎర్రని మణులు ఉన్నాయి, ఒక పడగ మీద వజ్రాలు ఉన్నాయి, ఒకదాని మీద పసుపచ్చని మణులు ఉన్నాయి, ఒకదాని మీద మరకతాలు ఉన్నాయి, ఒక్కో దాని మీద మాణిక్యాలు ఉన్నాయి, ఇలా నవరత్నములు ఈ పడగల మీద ఉన్నాయట. ఈ రకరకాల రంగులతో ఉన్న ఈ పడగల మీద ఆయన నృత్యం మొదలుపెట్టాడు. ఏమి నృత్యం అండి అది? ఘన యమునా నది కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబు కాగా సాధు బృందావన చర చెంచరీక గానంబు గాయక సుగానంబు కాగా. కలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దములు కాగా దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులు కాగా పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళియ పణి ఫణామంటపమున నళినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున వేర్చి నృత్యమాడే.
డ్యాన్స్ చేయాలంటే నృత్యం చేయాలంటే ఏముండాలి? ముందు వేదిక ఉండాలి, ఒక పెద్ద మండపం ఉండాలి, అవునా? స్టేజీ ఉండాలి. స్టేజీ ఉన్నంత మాత్రం చేత నృత్యం చేయిస్తారా? నృత్యం చేయాలంటే పక్కన పాట కూడా ఉండాలి, పాటకు అనుగుణంగా ఆట ఉంటుంది కనుక. ముందు వేదిక, తర్వాత పాట. కేవలం పాటేనా? దాంతోపాటు డుబుకు 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 అని వాయించే మధ్యల శబ్దం ఉండాలి. దాంతోపాటు మధ్య మధ్యలో తాళాలు వేసేవారుగా పూర్వం టింగ్ 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 అని తాళాలు వేసేవారు అన్నమాట, హరిలో రంగ హరి అని. కానీ తాళ శబ్దాలు ఉండాలి, పాడేవాళ్ళు ఉండాలి, తాళాలు ఉండాలి, మధ్యల శబ్దం ఉండాలి, మండపం ఉండాలి. ఇవన్నీ ఉన్న నృత్యం ఏం చేస్తారండి? పాపం ఒక ఆయన ఉపన్యాసం చెబుదామంటే 9:30 వస్తే ఒక్కడు ఉండడు, ఆయన ఏం చెబుతాడు పాపం? అలో లక్షణాన్ని. కాబట్టి జనం ఉంటే కదా ఉపన్యాసం చెప్పేది. నాకంటే అలవాటు, ఎందుకంటే స్టేజీలు లేకపోయినా ఈ ధర్మ సందేహాల్లో టీవీ ఛానల్స్లో చెప్పేటప్పుడు కెమెరా ప్లస్ కెమెరామన్ను అడిగేవాళ్ళు తప్ప ఎవరు ఉండరు. కానీ మాకు ఆ కెమెరా 5 కోట్ల మంది కింద కనబడతారు, ఎందుకంటే ప్రసారం అవుతున్నప్పుడు ఇంతమంది చూస్తారు కనుక. కానీ కొంతమందికి సభాసదులు లేకపోతే, ఆడియన్స్ లేకపోతే పాపం డ్యాన్స్ చేయలేరు. కాబట్టి నృత్యం చేసేటప్పుడు తప్పక ఎదురుకుండా ప్రేక్షకులు వీక్షించేవారు ఉండాలి. ఇన్నుంటే నృత్యం దొరుకుతుందవునా? ఇప్పుడు కృష్ణుడు అవన్నీ ఏర్పాటు చేసుకున్నట్ట. పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళియ పణి ఫణ మంటపమున పద్మరాగము వంటి నవరత్నములతో కూడిన 105 పడగలతో కూడిన ఈ కాళీయుని యొక్క శిరస్సులు మంటపం స్టేజి. ఇప్పుడు స్టేజీ దొరికింది ఆయనకి. నవరత్నములతో కూడిన కాళీయుని పడగలే వేదిక. ఇప్పుడు వేదిక ఉన్న తర్వాత మృదంగ శబ్దం కావాలి కదా. యమునా నదిలో కెరటములు పైకి కిందకి కదులుతున్నాయి ఈ డ్యాన్స్ వల్ల. కెరటం పైకి వచ్చి కింద పడుతున్నప్పుడల్లా ఆ కెరటము శబ్దం సరస మృదంగ ఘోషంబు కాగా, చక్కని మధ్యల చప్పుళ్ళం ఉందట. యమునా నది యొక్క కెరటముల చప్పుడు మధ్యల చప్పుడుగా భావించాడు, కాళీయుడి యొక్క పడగలేమో మంటపం కింద భావించాడు. అక్కడ తుమ్మెదలు ఉన్నాయి, ఆ తుమ్మెదలు హంసలు మొదలైన కొన్ని పక్షులు మొయ్య నరుస్తున్నాయి. ఆ శబ్దములు తాళ శబ్దం, తాళం కొట్టినట్టుగా ఉందిట. ఇంకక్కడ కలహంసలు బెగ్గురు పక్షులు మధ్య మధ్యలో కూస్తున్నాయి, ఆ కోతలు పాట కింద భావించేట. కలహంసల కోతలు పాట, తుమ్మెదల యొక్క రొద తాళం, యమునా నదీ జలము యొక్క చప్పుడు మృదంగ శబ్దం, మండపం ఎలాగో ముందే చెప్పుకున్నాం, కాళీయుని యొక్క పడగలు. ఇక చూచే ఆడియన్స్ ఎవరు? ప్రేక్షకులు ఎవరు? పైన దేవతలంతా చేరారు. ఈరోజు ఈ కాళీయుణ్ణి కృష్ణుడు ఎలా మర్దిస్తాడో చూద్దామని దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులు కాగా. పైనుంచి కిందకు చూసి ఆనందంతో కృష్ణ భలే నృత్యం అని పరవశించి కృష్ణుడి మీద పువ్వులు పోస్తున్న దేవతలు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, పన్నగులు, యక్షులు, చారణులు, అసురులు, విద్యాధరులు, కింపురుషులు, వీళ్ళంతా ఆయనకి ప్రేక్షకులు. ఈ ప్రేక్షకుల మధ్యలో తామర పువ్వులాంటి కళ్ళు కలిగిన కృష్ణుడు నిత్య నైపుణ్యంతో నృత్యం చేశాడు. అంటే ఏమిటి, వేసిన స్టెప్ మళ్ళీ వేయట్లే. ఆయన స్టెప్స్ చూసి రంభ కూడా నృత్యం నేర్చుకుంటోంది. ఇంకో తమాషా తెలిసిన మీకు ఇక్కడ, మీరు ఈ మధ్యకాలంలో స్టేజీలు చూశారు కదా, కింద లైట్లు ఓసారి ఎర్రగా, ఓసారి పచ్చగా, ఓసారి తెల్లగా, ఇలా రకరకాల డిస్కో లైట్లు వెలుగుతాయి. ఇప్పుడు కాళీయుడికి 105 పడగలు ఉన్నాయి. ఈ పడగల్లో కొన్ని ఎర్రని మణులు, కొన్ని పచ్చని మణులు. ఈయన ఎర్రని మణి మీద కాలు పెట్టి తొక్కితే ఎరుపారిపోయి పక్కనున్న పచ్చ వెలుగుతోంది. ఈసారి పచ్చ మీద కాలేస్తే ఇంకో నీలం వెలుగుతోంది. అంటే రంగులు కూడా పైకి కిందకి రకరకాల రంగులు ఈ మణుల ద్వారా కనబడుతున్నాయట. ఒక మణిని నొక్కితే ఆ రంగు ఆరిపోతుంది, ఇంకో మణిలోంచి రంగు వస్తుంది. ఇలా రంగురంగులు డిస్కో డాన్స్ చేంజ్ చేశాడు స్వామివారు. ఆయనకి మించిన గొప్ప నాట్యకారుడు మరొకడు లేడన్నట్టుగా ప్రవర్తించాడు. అసలు ఎంత అద్భుతమైన వర్ణనండి. ఆనాటి కవిత్వం చూసి దానికి జోహార్లు తీయడానికి కూడా మన జీవితం సరిపోదు. ఇవాళ ఏదో మన స్టేజ్ మీద ఇలా రంగురంగుల డ్యాన్సులు అనుకుంటాం కానీ ఆనాడు అన్ని రంగులు చూపించాడు ఆయన. ఈ విధంగా పడగొట్టి చావగొట్టి నృత్యం చేశాడు ఆయన. ఇప్పుడు ఈ కాళీయుడు మొదట్లో నోట్లోంచి విషం కక్కేట నృత్యం చేస్తూ ఉండగా క్రమక్రమంగా నోట్లోంచి విషం పోయి నెత్తురు కొక్కుకున్నాడు. చక్కగా ఉన్న పడగలో ఎండిపోయిన తామరకాడలైపోయాట. తామరకాడలు చూసారా? ఆ తామరకాడల్ని ఎండలో పెడితే ఏమవుతాయి? వాడిపోతాయి. కృష్ణుడు కాలుతో నెత్తి మీద కొడుతూ ఉంటే వాడు ఏ పడగెత్తితే ఆ పడగ మీద ఒక్కసారి పటక్కన తండేవాట. ఆ తన్నులకి నెత్తురు కక్కుకుని వేళ్లాడిపోయాడు. దేవతలు కూడా నా విషాగ్ని జ్వాలలకి మరణిస్తారు. అటువంటిది ఈ బాలుడు నా 105 పడగల మీద ఎక్కి తుక్కు కింద తొక్కి నా నెత్తురు కక్కిస్తున్నాడు. ఎవడు వీడు? సామాన్యుడు కాదు. ఇప్పుడు నాకు అర్థమయ్యింది. ఈతడు సర్వచరాచర భూతేశుండైన హరియే. ఈతడు సామాన్యుడు కాదు, సమస్త లోకములకు మూలకారకుడైన హరి. నీకు అహంకారం పెరిగినప్పుడు నీ నెత్తి మీద శ్రీహరి తాండవమాడతాడు అని ఒకప్పుడు నారదుడు చెప్పాడు నాకు. ఆ నారదుడు చెప్పిన కాలం ఇది. అందుకే హరి మాత్రమే నన్ను ఇలా ఓహరి సాహరి నెత్తి మీద ఎక్కి పడగలు చితక పొడవగలడు అనుకుని, ప్రభు వాసుదేవ నీవెవరో అర్థమయ్యింది, బాలుడిలా ఉన్నావు, కాదు గోపాల బాలుడవు కాదు, సమస్త లోకేశ్వరుడివి అని అలిసిపోయి మానసికంగా శరణు కోరడం మొదలుపెట్టాడు. ఇంకో 4-5 దెబ్బలు తగిలితే వాడు చచ్చేవాడే. ఈలోపు ఈ కాళీయుడి భార్యలు 101 స్త్రీ రూపాలు ధరించి అందమైన మగవాళ్ళ యొక్క మనస్సులను ఆకర్షించేటటువంటి రూపం, మానవ స్త్రీ రూపం ధరించి పరుగు పరుగును కృష్ణుడి దగ్గరకు వచ్చి, శ్రీకృష్ణ నీకు నమస్కారం అని 2 చేతులు నుదుటికి చేర్చి నమస్కరించి, మా భర్త ప్రాణం మాకు ప్రసాదించు అని వేడుకున్నారట. ప్రభు వీడు పరమ దుర్మార్గుడు, ఎంతోమందిని చంపాడు, కానీ ఎంత చెడ్డ మా భర్తే. భర్త పరమ దుర్మార్గుడైన ఆ భర్త బతికుండాలని కోరుకోవడం స్త్రీ యొక్క లక్షణం. పూర్వం పతివ్రతలు ఉండేవారు కదా వాళ్ళు, ఏమిటో కానీ ఈ భర్త ఎంత దుర్మార్గుడైనా సరే వీడు బతికి ఉండాలి 10 కాలాలను కోరుకునేవారు. అందుకని మేము పతివ్రతలం, మా భర్త లేకపోతే ఉండలేము. మాది పాపజాతి. పాప అనే శబ్దం వరకు పాము అని అర్థం. అందుకని పాపజాతి అంటే మాది 1 పాపాలు చేసే జాతి, 2 పాము జాతి. మాకు నువ్వు విషం ఇచ్చావు, ఈ విషంతో లోకాలని సంహరించటం మాకు అలవాటయ్యింది. నిజానికి నువ్వు విషమిచ్చింది లోకాలను సంహరించడానికి కాదు, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి. మేము రక్షించుకోవడం మాని అనవసరంగా లోకాన్ని భక్షిస్తున్నాం, శిక్షిస్తున్నాం. అందుకే నువ్వు శిక్షించావు, రక్షించు. మాకు ఎప్పుడో చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు పెళ్ళయింది. ఆ పెళ్ళి కాదు, ఇప్పుడు మా భర్తని తిరిగి మాకు ఇస్తే ఇప్పుడు కొత్తగా పెళ్ళైనట్టు సంతోషిస్తాం. పిన్ననాటి పెండ్లి కాదు, మా చిన్నప్పుడైన పెళ్ళి కాదు. నీవు చేయు పెండ్లి నిత్యంబు సత్యంబు, ఇప్పుడు నువ్వు చేసే పెళ్ళి నిజమైన పెళ్ళి. మా మొగుడిని మాకు ఇస్తే మేము ఆనందంతో తిరిగెడతాం, ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయినట్టుగా ఆనందిస్తాం. నీ ఆజ్ఞ ఎవ్వారిని నిగ్రహింపండు, ఆయుగ్ర పాపాకృతిని అందకుండు, యానతి ఎప్పుడు తప్పకుండు, మా యేసు ప్రాణం బుల్లు మాకు నీవే. నీ మీద ఒట్టేసి చెబుతున్నాం, ఇంకెప్పుడు మేము మా భర్త మేము పొరపాటును కూడా కోపం తెచ్చుకోం, ఎవరి మీద బుసలు కొట్టం, ఎవరిని చంపం, ఆ భయంకర విషలక్షణం విడిచిపెడతాం, ప్రజల్ని సాధువులు రక్షించినట్టు రక్షిస్తాం, మా భర్త ప్రాణం మాకు ఇవ్వవా అని ప్రార్థిస్తే అప్పుడు అతి కష్టం మీద కొంచెం ఓపిక తెచ్చుకొని ఇప్పుడు కాళీయుడు కూడా స్వామిని స్తోత్రం చేశాడు. ప్రభు నేను ఎటువంటి అదృష్టవంతుండో తెలిసిన, వీళ్ళంతా నేను దురదృష్టవంతుడు అనుకుంటున్నారు. నేను అదృష్టవంతుడు ఎందుకో తెలిసిన, 1,000 సంవత్సరములు తపస్సు చేసిన వాడు కూడా నీ కాలు తన నెత్తి మీద పెట్టుకోలేడు. అటువంటిది నువ్వు నా నెత్తి మీద పరమ పవిత్రమైన బ్రహ్మ కడిగిన పాదం పెట్టి నటించావు, ఇంకెంతకంటే అదృష్టం ఏమున్నది? నీ కాలు నా నెత్తి మీద పెట్టావు, పెట్టమంటే పెడతావా? పెట్టవు. లక్ష్మీదేవి ఒత్తే పాదం అది, బ్రహ్మ గడిగిన పాదం అది, అది నా నెత్తి మీద పెట్టడంతో నాకున్న పాపాలు పోయాయి, నువ్వు అనుగ్రహించిన నిగ్రహించిన నీదే బాధ్యత అనగా స్వామి జాలిబడి, కాళీయ నీ సంగతి నాకు తెలుసు, పాముల యొక్క నివాస స్థానమైన రమణక ద్వీపాన్ని గరుత్మంతుడి మీద భయంతో ఇక్కడికి వచ్చావని అది విడిచిపెట్టావని తెలుసు, గరుడ భయంతో నువ్వు నాగలోకం విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావు, వచ్చినవాడివి తిన్నగా ఉన్నావా, ఈ యమునా నదీ జలమంతా విషపూరితం చేశావు, లక్షలాది మంది ప్రాణం తీశావు, అందుకే నిన్ను శిక్షించాను, ఇంకా నీకేం పర్వాలేదు, ఇప్పుడు నేను నీ పడగల మీద తాండవ నృత్యం చేయటం వల్ల నా కృష్ణపాదములు నీ శిరస్సు మీద పడ్డాయి, అందుకే పాములకి పైన కృష్ణపాదాలను ఉంటాయి, ఈ కృష్ణపాదములు ఉండడం వల్ల నిన్ను గరుత్మంతుడు చంపడు తినడు, నీకు నీ కుటుంబానికి అభయం ఇస్తున్నాను, ఇక నీకు గరుడ భయం లేదు, వెళ్ళి తిరిగి మీ రమణక ద్వీపానికి పో అనగా అలాగేనండి అన్నాడు. ఆయన్ని కిందకి దింపాడు, తన భార్యని పిల్లల్ని అందరినీ వెంట పెట్టుకుని ఆయన చూస్తూ ఉండగా రమణక ద్వీపానికి వెళ్ళిపోయాడు. ఇది వింటున్న పరీక్షత్తుకి మళ్ళీ అనుమానం వచ్చింది, పాముల యొక్క నివాస స్థానము రమణక ద్వీపమా, అక్కడి నుంచి ఇతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఇతనికి గరుత్మంతునికి ఎందుకు యుద్ధం వచ్చిందని అడగగా అప్పుడు ఆయన చెప్పాడు, నాగలోకంలో రమణకము అని ఒక ద్వీపం ఉన్నది, ఆ రమణక ద్వీపం అంటే ఇప్పుడు మనకి ఈ బఫెల్లో అనే ప్రాంతంలో అమెరికాలో ఉంది చూసారా నయాగరా జలపాతం, దాని వెనకవతలు ఉన్న కొండల్ని పూర్వకాలంలో రమణక ద్వీపం అంటారు, అందుకే ఇప్పుడు అక్కడ సంకల్పం చెప్పుకునేటప్పుడు రమణక ద్వీపం అంటారు, అదే కాలిఫోర్నియా అయితే క్రౌంచ ద్వీపం అంటారు, ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ద్వీపం, అదే మనమైతే జంబూద్వీపం, అందుకే మీరు సంకల్పంలో జంబూద్వీపే అంటారు, ఆస్ట్రేలియా అయితే ప్లక్షద్వీపము అని పిలువబడుతుంది, అదే ఇంగ్లాండ్ అనుకోండి యూరప్ కంట్రీస్లో అక్కడికి వెడితే శాల్మలీ ద్వీపం అనాలి దాన్ని, అలా నవద్వీపములతో నవఖండములతో ఈ భూమండలాన్ని ఆ రోజుల్లో ఒక విధానంగా ఏర్పాటు చేసుకున్నారు, భూమిని 9 భాగాలు చేశారన్నమాట, ఇప్పుడు ఎలా అయితే మనం గొప్ప ఖండాలు అంటున్నామో ఆ రోజుల్లో నవద్వీప నవఖండాలు అనేవారన్నమాట. అందుకని ఆ రమణక ద్వీపం పూర్వకాలంలో పాములకు నివాస స్థానం, పాములన్నీ అక్కడే ఉండేవి ప్రాచీన కాలంలో. ఇలా ఉండగా గరుత్మంతుడికి పాములు చాలా అన్యాయం చేశారు, అందుకని పాముల మీద కోపం వచ్చి, ఆ కథ అంతా చాలా పెద్ద కథ, భారతంలో వినవలసిందే, మీరు ఆ భారతంలో డివిడీలో వినండి, గరుత్మంతుడిని చిన్నప్పుడు బానిస కింద పట్టుకుని పాములు చాలా ఏడిపించాయి, గరుడి తల్లి వినతని కద్రువ కట్టు బానిసగా ఉపయోగించుకుంది, దాంతో గరుత్మంతుడికి కోపం వచ్చి ఒకనాడు విష్ణువుని నాకు పాములను ఆహారంగా ప్రసాదించన్నాడు, దాంతో ఏమైపోయింది, తథాస్తు అన్నాడు విష్ణువు. అప్పటి నుంచి గరుత్మంతుడు కనిపించిన పామునల్లా తినేయడం మొదలెట్టాడు, పాములంటే సేమ్యాలు ఆయనకి, మనం సేమ్యా ఉప్మా తిన్నట్టుగా మంచి సేమ్యా పాయసం అంతా గడగడ తాగినట్టుగా పాములు కనపడినట్టుగా నూడిల్సే, సాయంకాలం పూట మన వాళ్ళు తినడంలా పాములవే, వానపాములా రామరా అమ్మ ఇలా ఇలా నోట్టు వేసుకు తినేస్తూ ఉంటే రోగాలు నాకేమవుతాయి. ఈ విధంగా మొత్తం పాములన్నింటినీ ఆమ్యామ్యగా తినడం మొదలెట్టాడు ఆయన, దాంతో వాసుకి భయం కలిగింది, మొత్తం పాములన్నింటినీ వీడు భక్షించేస్తే ఏమైపోతాం అనుకుని ఒక రోజున వాసుకి గరుత్మంతుడి దగ్గరకు వచ్చి, సోదరా నన్ను ఆదిశేషుణ్ణి గౌరవిస్తావు కానీ తక్కిన పాముల్ని భక్షిస్తున్నావు, దానివల్ల మొత్తం నాగజాతి అంతా నశించిపోయేటట్టుగా ఉంది, కాబట్టి ఈ రోజు నుంచి విత్తల విడిగా పాముల్ని తినకుండా నువ్వు మాకు వరమయ్యి, నీకు పాములంటే పగ, నీకు సర్పద్వేషం తొలగడానికి అలాగని మా నాగజాతి నాశనం కాకుండా ఉండడానికి నేను ఒక వడంబడిక చేస్తున్నాను, ప్రతి అమావాస్య నాడు ఒక పాము కొంత ఆహారంతో నీ దగ్గరకు వస్తుంది, నీ దగ్గరకు వచ్చిన ఆ పాముని ఆహారాన్ని స్వీకరించు, అప్పుడు ఏమవుతుంది, నెలకు ఒక్క పామునే తింటావు గనక సర్పజాతి మొత్తం నాశనం కాదు, సర్పాలు అభివృద్ధి చెందుతాయి, ఏమంటావు అనగానే నువ్వు చెప్పాక కాదంటానా, కానీ ప్రతి అమావాస్య నాడు చీకటి పడకుండా పాము నా దగ్గరికి రావాల్సిందే, చీకటి పడితే మాత్రం ఒప్పుకొని అన్నట్ట. అప్పటి నుంచి నెలకు ఒక పాముని ఆ పాముతో పాటు కొంత ఆహారాన్ని గరుత్మంతుని దగ్గరికి పంపేవారు. ఈ పాములు పంపేటప్పుడు ఏం చేసేవారన్నమాట, లాటరీ వేసేవారన్నమాట, ఆ పాముల పేర్లన్నీ ఓ డబ్బాలో వేసి దాన్ని బోర్లించి అందులో కుర్రాడి చేత ఓ చీటీ తీయించేవారు, ఆ చీటీలో ఎవడి పేరుంటే వాడు గరుత్మంతునికి ఆహారంగా వెళ్ళాలి.